అసంపూర్ణతను గుర్తించి ఆయన బలంలోనికి మనందరం సమీపించడానికి సిద్ధపడదాం. లూకా సువార్త 22వ అధ్యాయము, Luke 22:19-20. లూకా సువార్త 22వ అధ్యాయము 19వ వచనము మరియు 20వ వచనం. పిమ్మట ఆయన చెప్పిన వాక్యంలోంచి, పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుతున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడి అని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నె పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందించబడుచున్న నా రక్తము వలన క్రొత్త నిబంధన. ఇదిగో నన్ను నా రక్తం వలన క్రొత్త నిబంధన. ఆయన ఈ వాక్యం చెప్పినప్పుడు మనుషులందరికీ ఎందుకు భోజనం చేయాలి, ఎందుకు కూడుకోవాలి అన్న విషయం అర్థం కాలేదు. ఆయన చెప్తున్నంత వరకు వినడం వరకు బాగానే ఉంది. లూకా సువార్త 22వ అధ్యాయము 19-20 వచనాలు చాలా కన్ఫ్యూజ్ అయ్యారు. ఏంటి సడన్ గా యేసు ప్రభువారు ఎప్పుడు మాతో పాటు కలిసి భోజనం చేసే సందర్భాలు చాలా వచ్చినాయి. ఆ సందర్భాల్లో ఎప్పుడు కూడా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఎప్పుడు ఏమి తినేవాడు కాదు, ఏమి పంచేవాడు కాదు. అది అలవాటే. అలవాటుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం వరకు బానే ఉంది, కానీ ఆ తర్వాత అన్న మాట ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏంటి ఆ తర్వాత అన్న మాట ఏంటి అంటే, 19వ వచనంలో అన్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీన్ని. అంతవరకు ఎప్పుడు యేసు ప్రభువారు రొట్టెలు పంచాడు, చేపలు పంచాడు, ఆహారాన్ని పంచాడు, చాలా సమయాలలో వారితో పాటు కలిసి భోజనం చేశాడు, అనేక మంది ఇంటికి వెళ్ళాడు, లాజర్ ఇంట్లో వెళ్ళాడు, మరి బేతనీ ప్రాంతాల్లో చాలా ప్రదేశాల్లో ఉన్నాడు, సమరయలు బావి దగ్గర, యాకోబు బావి దగ్గర, సమరయలు కుటుంబంలో ఉన్నాడు, ఎప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అనలేదు ఒక్కసారి ఆ మాట అన్నాడు. ఈ మాట మొదటి కొరింథి పత్రిక 11వ అధ్యాయంలో పౌలు గారు దానిని వారసత్వంగా నేను పొందానని చెప్పేటువంటి క్రీస్తు నందున్న ఆ సంపూర్ణతను మాట్లాడేటప్పుడు కూడా మరొకసారి మెన్షన్ చేయబడింది. చూడండి 11వ అధ్యాయము 17-34 వచనాలు మీరు చదివినప్పుడు ఆయన 23వ వచనంలో మళ్ళీ అదే విషయం చెప్తాడు. 24లో దానిని విరిచిది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీన్ని చేయుడని చెప్పాను. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? యేసుని జ్ఞాపకం చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా ఉత్తరాలు రాసేటప్పుడు కానీ, ఫోన్లో మాట్లాడేటప్పుడు కానీ, మళ్ళీ ఎప్పుడు చేస్తావు అని అడుగుతారు. ఫోన్ అయితే, మళ్ళీ లెటర్ అయితే, ఎప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఉత్తరం కోసం నేను ఎదురు చూస్తూ, ఇంతకుముందు ఉత్తరాలు రాసేవాళ్ళండి, అవి మర్చిపోయారు చాలా మంది. మీ జాబు కొరకు ఎదురు చూస్తూ అనే ఒక మాట ఉండేది దానిలో. అంటే నువ్వు ఎలా ఉన్నావో, నీ సంగతులు ఏంటో నాకు తెలియాలని నేను ఎదురు చూస్తున్నాను. నేను ఇలా ఉన్నాను, ఉభయ కుశులో పరి, ఇక్కడ మేము క్షేమము, మీరును క్షేమం తలంచుచున్నాము. ఈ విషయాలు చెప్పేటప్పుడు వారికి ఉన్న ఒకే ఒక ఉద్దేశం ఏంటంటే, నేను బాగున్నాను, నన్ను మీరు ఇదో ఈ ఉత్తరం ద్వారా జ్ఞాపకం చేసుకోండి, నేను అలాగే మీ వార్తను కూడా నేను అలాగే ఉత్తరం ద్వారా ఎదురు చూస్తున్నాను అన్న విషయం చెప్తున్నాడు. అయితే యేసుక్రీస్తు వారు అప్పటి వరకు ఉండి నన్ను జ్ఞాపకం చేసుకోండి అని అన్న వెంటనే ఏమి జ్ఞాపకం చేసుకోవటానికి మనుషులు ప్రయత్నం చేస్తారు? ఒకవేళ ఈరోజు ఈ మాట చెప్తూ మీరందరూ కూడా నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నాను అనుకోండి, ఒక రాజకీయ నాయకుడిలాగా. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి రాజకీయ నాయకుడు అయితే? ఓట్లేసేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి, మీకు ఏ పనులున్నా నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నాను అనుకోండి, అప్పుడు మీకేమైనా అవసరతలు వచ్చినప్పుడే నన్ను జ్ఞాపకం చేసుకుంటారు. సో జ్ఞాపకము అనే మాట వెనక ఒక వ్యక్తి యొక్క అవసరము అన్నది కనపడతాను. లేకపోతే రోజు ఇంట్లో కనపడేటువంటి భార్య భర్తలు నన్ను గుర్తు చేసుకున్నావా అని అడుగుతారా? పిల్లల తల్లిదండ్రుల్ని ఎరా నన్ను జ్ఞాపకం చేసుకున్నా మమ్మీ, ఈ టుడే ఐ రిమెంబర్ యూ మమ్మీ డాడీ అంటారా? అది కూడా అన్నారు. ఎప్పుడు కలుసుకో, ఎప్పుడో ఏదో జరగబోతుంది అన్న విషయాన్ని ఆయన సంకేతంగా తెలియజేస్తున్నాడు. ఏమిటి యేసుక్రీస్తు వారు ఎందుకు తనను జ్ఞాపకం చేసుకోమని అన్నాడు? ఏమిటి మనం ఈరోజు ఆయన బలను సమీపించినప్పుడల్లా మనం ఏ విషయాలను జ్ఞాపకం చేసుకోవాలి, వాటి లోపలికి వెళ్లి ఈరోజు కొన్ని విషయాలను బైబిల్ నుంచి నేర్చుకోవడానికి సిద్ధపడదాం. యేసుక్రీస్తు వారి గురించి మనలో నేర్చుకోమని చెప్పినటువంటి మొదటి మాట చూద్దాం. కొలసీ పత్రిక 3వ అధ్యాయము, Colossians 3:17. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, సమస్తమును ఆయన పేరట మొట్టమొదటి నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే నువ్వేం చేస్తున్నావో ఆయన పేరును జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడు? ఆయన పేరును జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఆయన పేరు ఎందుకంటే మీరు ఏమి చేసినా ఎవరి నామంలో మీరు చేయవలసి ఉంది? యేసు అనే నామంలో చేయవలసి ఉంది. ఆ విషయం మొదట మనం జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు. ఇదిగో ఈ రోజుతో నా పని అయిపోయింది, ఈ రోజు నుంచి నన్ను సిలువకు తీసుకెళ్తారు, మనిషి కుమారుడు అప్పగించబడతాడు, శ్రమల పాలవుతాడు, మరణిస్తాడు, తిరిగి లేస్తాడు, కనపడతాడు, పరమకి వెళ్ళిపోతాడు, మళ్ళీ తిరిగి వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాడు. ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళందరికీ తెలుస్తుంది, కానీ ఎప్పుడు ఏంటి ఎలాగో తెలియదు. కానీ ఒక్కసారిగా ఆయన నన్ను జ్ఞాపకం చేసుకుని అనేటప్పుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, మనం ఏమి చేయబోతున్నామో, ఏమి చేయాల్సిన అవసరం ఉందో జీవితంలో, వాటన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనంటే నీవు ఆయన పేరుని జ్ఞాపకం చేసుకోవాలి. ఎట్లా? ఆయన పేరుని మనం ఎక్కడెక్కడ జ్ఞాపకం చేసుకుంటాం, ఏ సందర్భాల్లో ఎలా జ్ఞాపకం చేసుకోవాలి, ఒకసారి ఆలోచిద్దాం. కీర్తనకారుడు 20వ కీర్తన 7వ వచనంలో చెప్పిన మాట ఒకసారి గుర్తు చేసుకుందాం. Psalm 20:7 20వ కీర్తన 7వ వచనం. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి ఆశ్చర్యపడదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి ఆశ్చర్యపడాలి. వారికి ఉన్నటువంటి ఆశ్చర్యాలు, మాకు పలానా వాళ్ళు తెలుసు, మాకు అంతమంది తెలుసు, మాకు పలానా ఆయన తెలుసు, పలానా ఆవిడ తెలుసు, మాకు ఇన్నున్నాయి, మాకు అవున్నాయి, ఇవున్నాయి, అబ్బే, వాటిని బట్టి క్రైస్తవుడు ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు గుర్తు చేసుకోవాల్సింది ఆయన నామము పేరట మనము సమస్తము చేయవలసిన వారమని గుర్తించి మనము ఆ పని చేయటానికి సిద్ధపడాలి. ఏమిటి ఆయన పేరులో ఉన్న గొప్పతనం, ఆయన గురించినటువంటి గొప్పతనం ఏంటి? సే, మొన్న ఒక ఆమె నాకు ఒక విషయం మాట్లాడుతూ, పాస్టర్ గారు, మా ఆఫీస్ లో మా ప్రిన్సిపల్ గారు నన్ను బాగా హెరాస్ చేస్తున్నారండి, బాగా ఇబ్బంది పెడుతున్నారండి, ఎంత కష్టపడుతున్నారంటే చాలా కష్టపడుతున్నారండి, నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి మెయిల్ పెట్టానండి అంది. ఎవరికి అన్నాడు? అదేదో మున్సిపల్ కమిషనర్ ఆఫ్ సారీ పోలీస్ కమిషనర్కో లేకపోతే ఏసీపీకో పెట్టినట్టు. ఎవరు పెట్టామంటే ఎక్స్ ప్రెసిడెంట్ గారికి పెట్టానండి. ఎవరు ఎక్స్ ప్రెసిడెంట్ అన్నాడు? అబ్దుల్ కలాం గారికి పెట్టానండి అంది. కలాం గారికి పెడితే ఏం చేస్తారమ్మా? ఆయన డైరెక్షన్ ఇస్తారండి, ఆయన మన విశాఖపట్నం కమిషనరేట్కి నా అడ్రస్ నా ఇన్ఫర్మేషన్ బయటపడకుండా పలానా స్కూల్లో పలానా లేడీ మీద అరెస్ట్ అవుతుందని చెప్పి ఆయన పరిశూ చేయమని చెప్తారండి అని. నిజమా? అంత రేంజ్ లో అవుద్దా? అబ్దుల్ కలాం గారు కలుగు చేసుకునేంత పరిస్థితి అవుతుందా అని అంటే, లేదండి అవుతుంది పాస్టర్ గారు అని. వెంటనే ఆమెకు ఈ సిపి ఆఫీస్ నుంచి ఒక కానిస్టేబుల్ ఆ స్కూల్కి వెళ్ళాడు. వెళ్ళి ఈమె ఎవరో అని ఎంక్వైరీ చేసి, ఏం సార్ ఏం జరుగుతుందని ప్రిన్సిపల్తో మాట్లాడాడు. హెరాస్మెంట్ ఎక్కువ అవుద్దా తక్కువ అవుద్దా? ఎక్కువైపోయింది. ఎటు కొన్ని పేర్లు చెప్తే తగ్గిపోతాయి అనుకుంటే కొన్ని తిరగబడిపోతాయి. చాలా సార్లు అధికారులుగా కానీ, జ్ఞానం కలిగిన వారుగా కానీ, పెద్దవారుగా కానీ ఏవైనా కొన్ని పనులు పేర్లు ఉపయోగపడకపోవచ్చు. కానీ యేసుక్రీస్తు యొక్క నామము నీవు ఆశ్చర్యపడదగిన నామం. మనమైతే ఆయన నామమును బట్టి ఏం చేయాలి? ఆశ్చర్యపడాలి. ఏంటి ఆ గొప్పతనం? మత్తయి సువార్త 1:21లో ఆయన మనకి ఇవ్వబడినటువంటి గొప్ప సహాయం ఉంది. ఆయన నామముకున్నటువంటి ఆ పర్ఫెక్షన్ మీరు అర్థం చేసుకోగలిగితే క్రీస్తులో ఉన్న సంపూర్ణ విజయం పొందుకుంటారు. ఇప్పుడు కూడా మత్తయి సువార్త 1:21, ఆమె ఒక కుమారుని కొనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు. మీరు ఎందుకు ఆయన పేరుని జ్ఞాపకం చేసుకోవాలి చెప్పండి? ఆయన మనకేం చేస్తాడు ఇప్పుడు? పాపముల నుంచి రక్షణ ఉంది. ఆయన పేరులో ఉన్న ఆ గొప్పతనాన్ని ఉపయోగించుకోగలిగినప్పుడు మాత్రమే, ఆశ్చర్యపడగలిగినప్పుడు మాత్రమే ఆయనను జ్ఞాపకం చేసుకునేటానికి ఆయన పేరుని మొట్టమొదట మనం ఎప్పుడు కూడా గుర్తు చేసుకోవాలి. ప్రతి దినము ఆయన బలను సమీపించినప్పుడు మరి అనేక విషయాలు ఆ కీర్తనకారుడు చెప్తున్నట్టు అనేక విషయాలు మనం గుర్తు చేసుకున్నప్పుడు ఆయన పేరులో ఉన్న ఆ సంపూర్ణత మన విశ్వాస జీవితానికి పరిపూర్ణతలోనికి తీసుకొస్తుంది. రెండవ విషయం ఏంటో చూద్దాం. ఆయన ఈ లోకంలో ఎవరైనా బ్రతికి కొద్ది రోజులు హాయిగా జీవించి సుఖపడి సంపాదించి పరిపాలించి మిగుల్చుకుని చనిపోయాడు అనుకోండి, వాళ్ళ గురించి మంచి ఎక్కువసేపు మాట్లాడతారా, చెడు ఎక్కువసేపు మాట్లాడతారా చనిపోయిన తర్వాత? రెండింటిలోనూ వాడు ఎన్ని చెడ్డ పనులు చేసినా కొన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ చేసిన పనులు మాత్రం బయటకు కనపడతాయి కాబట్టి చాలా హాయిగా వెళ్ళిపోతాయి. నాకు తెలిసిన ఒక సేవకుడు, ఒక మినిస్టర్, మినిస్టర్ అంటే అర్థం ఏంటో తెలుసా? మంత్రి అంటే పరిపాలన చేయు రాజుకి సహాయకుడు అని అర్థం. అందుకే కొన్నిసార్లు పాస్టర్లను కూడా గాడ్స్ మెసెంజర్స్, మినిస్టర్స్ అని పిలుస్తారు. ఇంతకీ నేను చెప్పేది పొలిటికల్ లీడర్లు అండి, రాజకీయంలో మంత్రి. ఆయన మంచిగా స్టేట్ క్యాబినెట్ లో పనిచేశాడు, మంచి పోర్ట్ఫోలియోలు చేశాడు, ఆయన మరణించాడు. మరణించిన తర్వాత ఆయన గురించి ఆయన చేసిన కార్యాలు ఎంతమంది ఎన్ని చెప్పుకున్నారంటే చాలా చెప్పుకున్నారు. పేపర్లో పుస్తకాలు పుస్తకాలుగా ఆయన గురించి ఈనాడు సెంట్రల్ స్ప్రెడ్స్ లో బాగా విపరీతంగా రాసేసేవారు. చాలా మంచి మినిస్టర్. ఒకరోజు తన భార్య ప్రభు నమ్ముకుంది. కొద్ది కాలం తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆవిడ, ఏమ్మా ఎందుకు నమ్ముకున్నావు అని అడిగితే, మా ఆయన టార్చర్ భరించలేక ప్రభు నమ్ముకున్నానంది. టార్చర్ ఏంటమ్మా అంటే, బయట ప్రజలకు మా ఆయన ఎంత మంచి ప్రేమించే అధికారో, ఎంత సహాయకుడో, ఎంత విరాళాలు ఇచ్చేవాడో, ఎంత పరిస్థితులు చేసేవాడో, ఇంటికి వచ్చి నాకు రాత్రులు నరకాన్ని చూపించేవాడు, విపరీతంగా కొడతాడు, విపరీతంగా తిడతాడు, తాగేవాడు, తాగించేవాడు, నన్ను నరకం చూపించేవాడు ఇంట్లో. అంతకాలం నేను భరించి భరించి నన్ను విడుదల చేసేవాడు ఎవడో లేడా అని ఏడిచి ఒకరోజు మా పన్నంబాయి చెప్పింది, అమ్మగారు మీ బాధలకి పరిష్కారం యేసు ఒక్కడేనండి అని. ఆ యేసును నమ్ముకున్నాను. ఈరోజు ఆయన చచ్చిపోయాక సంవత్సరం వరకు మా ఇంటి చుట్టూ ఈ గారు అని దండాలు పెట్టి నమస్కారాలు పెట్టి అన్ని తెచ్చేవారు. కానీ ఆయన ప్రేమను ఏ రోజు నేను చూడలేదు. ప్రజలు పొందుకున్నారు, నాకు నరకం కనపడింది. కానీ ఆయన క్రియలు ఉన్నాయే భయంకరం అండి. బయట ఒక మనిషి, లోపల ఒక మనిషి. ఆవిడ చాలా బాధపడి ప్రభు దగ్గరికి వచ్చి ఇప్పుడు అంటది, నేను విశ్రాంతితో బ్రతుకుతున్నాను బాబు, హాయిగా ఉంది, నెమ్మదిగా ఉంది, ఆయన లేడు అన్న లోటు అయితే నాకు లేదు. కొన్నిసార్లు చనిపోయిన తర్వాత వాళ్ళ యొక్క ఫుట్ ప్రింట్స్ లేక వారు ఇచ్చినటువంటి ఆ నడవడిక క్రియలు మనల్ని ఎప్పుడు కూడా గుర్తు చేసుకోవడానికి ఉపయోగపడతాయి. మేలు పొందిన వాళ్ళు మేలు గురించి మాట్లాడతారు, కీడు పొందిన వారు కీడు గురించి మాట్లాడతారు. అయితే ప్రభు మేలు చేసేవాడా కీడు చేసేవాడా? ఏ రోజైనా ఎవరికైనా హాని చేశాడా? ఎవరికైనా బాధపరిచాడా? ఒక మాట ఎత్తు కానీ, ఒక క్రియ కానీ, ఒక పద్ధతి కానీ ఎప్పుడైనా ఎవరినైనా దుఃఖపెట్టాడా? ఎప్పుడు దుఃఖపెట్టలేదు. అందుకనే మనము రెండవదిగా ఆయన జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన క్రియలను జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిగా ఆయన యొక్క పేరును జ్ఞాపకం చేసుకోవాలి, రెండవదిగా ఆయన యొక్క క్రియలను జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి కొరింథీ పత్రిక 1 Corinthians 16:12 చూద్దాం. సారీ మొదటి దిన వృత్తాంతాలు కండి, మొదటి దిన వృత్తాంతాలు 16:12. మొదటి దిన వృత్తాంతాలు 16:12. ఆయన దాసులగు ఇజ్రాయేలు వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతులారా, సంతతి వారసుల వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకురండి. ఆయన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను ఆయన ఎందుకు జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు? ఆయన ఏమై ఉన్నాడో మీకు తెలిసిన తర్వాత ఏ విషయాలలో మనము జ్ఞానం కలిగి జ్ఞాపకం చేసుకోవాలో గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. చాలా మంది, ఒక ఆయన వచ్చారు, పాస్ గారు మీరు నన్ను, నేను ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోనండి అన్నాడు. నేను నవ్వాను. నవ్వుతూ నాన్నే వందలండి అనంటే, మీరు నాకేమి చేయలేదు కాబట్టి ఎప్పుడు మర్చిపోనండి అన్నాడు. అదేంటండి, నువ్వు జ్ఞాపకం చేసుకుంటానంటావు, పక్కన జ్ఞాపకం చేసుకోనంటున్నావు ఏంటి అని అంటే, నేను ఎన్నిసార్లు మీ దగ్గరికి ప్రార్థనకు వచ్చాను తెలుసండి, ప్రతిసారి నువ్వు చేసుకో అన్నావు కానీ నాకు అసలు ప్రార్థన చేయలేదు, నేను ఇప్పుడు దుబాయ్ వెళ్ళిపోతున్నాను, అది మాత్రం గుర్తుపెట్టుకుని వెళ్ళిపోతున్నానండి. మీ పనులు ఉన్నాయే, కొంతమందికి మీకు ఇష్టమైన వాళ్ళు ప్రార్థన చేస్తారు, కొంతమందికి మీకు ఇష్టమైన వాళ్ళు చేయనంటారు అన్నాడు. రుణాను అలా తప్పార్థం చేసుకున్నావు ఏంటి, నా పని అది కాదు, నా ఉద్దేశం అది కాదు, ఆశ్చర్యకార్యాలు చేయాల్సినోడు, ప్రార్థనకు సమాధానం ఇవ్వాల్సినోడు ఎవడండి? హాలీవ్గ్రీనా దేవుడా? నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన దేవుడు. ఓకే, నన్ను జ్ఞాపకం చేసుకోమని బాధలేదు, నేనేమి ఇబ్బంది పడ్డా. కానీ వాక్యం చెప్తుంది నువ్వు ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన క్రియలను జ్ఞాపకం చేసుకోవాలి. సో మన జీవితాలలో ఆయన క్రియలు ఎలా ఉన్నాయో జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి చూద్దాం, కొలసీ పత్రిక 1:16 ఏమిటి ఆయన చేసిన క్రియలు, ఒకసారి గుర్తు చేసుకుందాం. కొలసీ పత్రిక 1:16 Colossians 1:16. ఆకాశమందున్నవి భూమి ఎందున్నవి దృశ్యమైనవి అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వము ఆయన ఎందు సృజించబడెను. సర్వము ఆయన ద్వారాను ఆయనను బట్టి. ఆయన కార్యాలు ఏంటి ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే, ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ మీరు చూస్తున్నవి ప్రపంచంలో ఏవైతే ఉన్నాయో, కనపడనివి ఏవైతే ఉన్నాయో, ఆ క్రియలన్నీ ఎవరు చేశారండి? ఇప్పుడు చాలాసార్లు ఒక వంట మనం తయారు చేసి అది రుచికరంగా తయారైతే, ఒక స్వీట్ మనం తయారు చేసుకుని అది రుచికరంగా తయారైతే, అది మీరు టీవీలో చూసినట్లుగానే అన్నట్లుగా మీ ఇంట్లో కూడా డిష్లో తయారైతే ఒక సంతోషం హృదయంలో, ఒక ఆనందం. అబ్బా భలే, చిన్నపిల్లలు ఈ మధ్య ఆర్ట్స్ క్రాఫ్ట్స్ సమ్మర్ కదా, విపరీతంగా పని చేస్తూ ఉంటారు. ఏదో ఇంట్లో అన్ని పాడు చేయటం, బాగు చేయటం, ఏదో తిప్పబడతా ఉంటారు. ఇది చేసేటప్పుడు వాళ్ళకి యాజ్ ఇట్ ఈజ్ గా వచ్చింది అనుకోండి, అలా ఆనందం ఎలా ఉంటుందండి? నేను అలాగే చేశాను కదా మమ్మీ డాడీ, ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో చూడండి డాడీ, ఫోటో తీయండి డాడీ, ఇలా చేయండి డాడీ, అలా చేయండి డాడీ, ఏంటి వీళ్ళ ఆనందం? అలాగే తయారైంది. ఏమండి, వాళ్ళు అలాగే తయారు చేయడానికి నిజంగా వాళ్ళ చేతుల్లో ఆ జ్ఞానము ఆ తెలివి ఉన్నాయి. ఫైన్, అలా ఉండండి. వాళ్ళు వాడిన వస్తువులను ఎవరు తయారు చేశారు? మరి రా మెటీరియల్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళకి ఇచ్చిన ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయి? వాళ్ళు దాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ క్రియలను దేవుడు జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఆయన సృష్టిని తయారు చేశాడు, మనుషులను తయారు చేశాడు, సృష్టిలో అధికారులను తయారు చేశాడు, ప్రభుత్వాలను తయారు చేశాడు, సమస్తము ఆయన దగ్గర నుంచి తయారు చేయబడ్డాయి. కాబట్టి ఆయనను మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. రెండో విషయం చూద్దాం, మత్తయి సువార్త 11:2, Matthew 11:2. మత్తయి సువార్త 11:2. క్రీస్తు చేయిస్తున్నటువంటి కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవాడు నీవేనా? మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలన? దేన్ని చూసి యేసు క్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు చెప్పండి? ఎవరు చేసే కార్యాలు? ఆ నీవెప్పుడు ఇందాక మనం చదువుకున్నావు మొదటి దినవృత్తం, ఆయన కార్యములను జ్ఞాపకం చేసుకోండి, ఆయన తీర్పులను జ్ఞాపకం చేసుకోండి, ఆయన చేసిన ఆశ్చర్యద్భుత క్రియలను జ్ఞాపకం చేసుకోండి. ఇవి మనం చేసుకోవాల్సిన పనులు. మొదటిగా ఆయన నామము, రెండవదిగా ఆయన యొక్క క్రియలను జ్ఞాపకం చేసుకుంటాం. ఏమిటి ఈయన కార్యాలు? ఇక్కడ నుంచి కిందకి రండి, 5వ వచనం చదవండి. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠులు శుద్ధులగుతున్నారు, చెవిటోళ్ళు వింటున్నారు, చచ్చిపోయినారు లేపబడుతున్నారు, పేదలకు సువార్త ప్రకటించబడుతుంది. ఒకసారి చూడండి దేవుడు చేసిన కార్యాలు ఎప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ కార్యాలలో ఒక కార్యము ఈ రోజు ఆయన రక్తాన్ని ఆయన శరీరాన్ని తాకి నీ లోపలికి తీసుకునేటప్పుడు వీటిలో ఒక అద్భుతం నీ జీవితంలో జరగగలదు. ఆయన స్వస్థత నీ జీవితంలో చేయగలడు, ఆయన సమాధానము నీ మనసులో ఇవ్వగలడు, నీ పరిస్థితులన్నిటినీ నిమ్మళింప చేయగలడు. ఆయన కార్యములు ఆశ్చర్యములు, ఆయన సృష్టి ఆయన చేయబడింది, మనం చూస్తున్నవన్నీ ఆయన చేశాడు. రెండవదిగా ఆయన నీ కొరకు చేసిన ఒక గొప్ప అద్భుతం ఏంటంటే సమస్త విషయాలలో స్వస్థత, ఆశ్చర్యమైన స్వస్థతలు ఆయన నీకు అనేక విషయాలు చేశాడు. మరి కాబట్టి ఆయన ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడో విషయం, యోహాను సువార్త 19:30, John 19:30. యోహాను సువార్త 19:30, 19:30 చెప్పి దాట్స్ ఏంటి సమాప్తమైంది చెప్పండి. ఆయన పరిచర్య, ఆయన రక్షణ కార్యము ముగించేశాడు. అది ఎప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ఇట్స్ ఫినిష్. ఎప్పుడు గుర్తు చేసుకోవాల్సింది అంటే యేసు క్రీస్తు వారు గనక నేను మళ్ళీ వచ్చిన తర్వాత మిగిలిన రక్షణ పార్ట్2 చూపిస్తాను అన్నాడు అనుకోండి, సీక్వెల్ సినిమాలు ఇప్పుడు వస్తున్నాయి కదా అన్ని, Avengers 1, 2, 3, 10 ట్రాన్స్ఫార్మర్స్ 1, 2, 3, 4, 5, 6, Rambo 1, 2, 3, 4, ఇప్పుడు సినిమాలన్నీ 1, 1, 1 పెరుగుతున్నాయి. ప్రభు అలా అనలే, ఇట్స్ ఫినిష్. నీకు మళ్ళీ రెండో సీరియల్ ఉందని చెప్పట్లే, రెండోసారి వచ్చేటప్పుడు జరిగే పనే వేరు, ఎంటైర్ ప్లాట్ఫామ్ మారిపోద్ది అని చెప్తున్నాడు. నేను నా రక్షణ కార్యాన్ని ముగించేస్తానండి, ఇట్స్ నాట్ కొనసాగింపు, సస్టేషన్ లేదు, మరలా తర్వాత ఎడిషన్ లో లేదు. ద సింగిల్ ఎడిషన్ వాజ్ ఫినిష్. ఆయన వచ్చాడు, బ్రతికాడు, చేశాడు, చూశాడు, చనిపోయాడు, ఫినిష్ అన్నాడు అంతే. ఏమిటో ఫినిష్ అనంటే రక్షణ కార్యము సంపూర్ణం చేయబడింది, ద సాల్వేషన్ వాజ్ ఫినిష్. నువ్వు ఇంకొక రకంగా రక్షణ పొందడానికి అవకాశం లేదు, ఆయన ద్వారా జరగాలి. సృష్టి ఆయన ద్వారా తయారు చేయబడింది, అద్భుతాలు క్రియలు ఆయన ద్వారా చేయబడ్డాయి, స్వస్థతలు విడుదలలు. మూడోదిగా ఆయన రక్షణ కార్యము మనలో ముగించబడింది. ఇక్కడ ఎవరైనా యేసుక్రీస్తు నామంలో రక్షణ పొందినటువంటి వారు, మీకేమైనా అనుమానం ఉండి నా రక్షణ డౌటేమో, నా బాప్తిజమో డౌటేమో, నేను రక్షణ పడ్డానా, రక్షించబడ్డానా, నిజమేనా, నేను పరలోకంలోకి వెళ్తానా, ఇలాంటి ప్రశ్నలు ఆవేశాలు కలిగి ఉంటే గనక యేసుప్రభు వారు చెప్తున్నారు, నీవు ఆయన ఎందు విశ్వాసం ఉంచావు, నీవు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిసం పొందావు, నీవు ఆయన బల దగ్గరకు వచ్చావు, నీ జీవితం పట్ల ఉన్న రక్షణ కార్యం ఫినిష్. దేవునికి స్తోత్రం. ఫినిష్ చేశాడు. నాలుగోదిగా ఆయన చేసిన పని ఏంటంటే యోహాన్ సువార్త 17:4 ద మినిస్ట్రీ 17:4 ప్రభుని జ్ఞాపకం చేసుకోవటానికి చాలా మంది ఏమిటో అన్న విషయం కూడా అర్థం కాలేదు. ఈ రోజు నాలుగో విషయం చూద్దాం, ఆయన చేసిన క్రియలు ఏంటో చూద్దాం. మొదటి సృష్టి, రెండు స్వస్థతలు విడుదలలు, మూడు రక్షణ కార్యము, నాలుగోది 17:4 చేయుటకు నీవు నాకు ఇచ్చినటువంటి పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను బాహింప. చాలా సార్లు లాస్ట్ లో ఒకళ్ళు ఏమంటారంటే, ఎవరైనా కొన్ని పనులు చేసేటప్పుడు వాళ్ళు ఏమంటారంటే, నాకు కొంచెం టైం వచ్చి ఉంటే ఇంకా నేను బాగా బాగు చేద్దును, నాకు ఇంకో అవకాశం ఇవ్వండి, ఇంకొక కొన్ని రోజులు ఉంటేనా భూమి మీద నేను ఇంకా బాగా చేద్దునండి. మరి దేవుడు పిలిచేశాడు చనిపోయేటప్పుడు, ఉద్యోగం పీకేసేటప్పుడు, రిటైర్ అయిపోయేటప్పుడు నువ్వు హ్యాపీయా అని అడిగా. నేను ఒకసారి రిటైర్మెంట్ ఫంక్షన్ కి ఒక ఆయన తీసుకెళ్ళి అక్కడ మీరు ఉండాలండి దేవుని మాటలు వాళ్ళందరికీ తెలియజేయాలి, నేను మళ్ళీ ఎప్పుడు సువార్త చెప్పలేను నా కంపెనీలు అంటే వెళ్ళాను. ఆయన అడిగారు, రిటైర్ అయిపోతున్నావు కదా నువ్వు హ్యాపీయా అని అడిగాను, ఆర్ యూ హ్యాపీ? ఆయన అన్నాడు, ఎవరికి హ్యాపీ ఉంటుంది సార్, 58 సంవత్సరాలు కష్టపడ్డాం, అందరితో పాటు కలిసి తిరిగాం, నా వయసు ఇప్పుడు 60కి వచ్చేస్తుంది, వెళ్ళిపోమంటుంది కంపెనీ, ఇంకొద్ది రోజులు ఉంటే నేను ఇంకా కొంచెం నేను చేసిన తప్పులని సరి చేసుకుందన్నాడు ఆయన. ఇంకా నువ్వు సక్కర్లేదు బాబు అని కంపెనీ గవర్నమెంట్ రూల్ ప్రకారం దింపమంటే వీళ్ళు అనుకుంటున్నారు ఇంకొద్ది రోజులు ఉంటే బాగున్నా అని. అలాగే మనం కూడా రేపే నీ ఆఖరి రోజు అయితే మనకు ఒక ఆశ ఉంటుంది, ఏమని, ఇంకొక రోజు ఉంటే బాగున్ను, బిర్యానీ రాత్రి కొడుకు తినేద్దాం, లేకపోతే సెలారా సినిమా చూసేసి వెళ్ళిపోదాం, ఎలాగో క్షమిస్తాడు కదా. ఒక్కరోజు చాలా విలువైంది మనుషులకు, ఒక క్షణం కూడా. కానీ ప్రభు అలా అనలేదు. ద మినిస్ట్రీ, ఆయన ఒక పనిని నువ్వు నాకు ఇచ్చావు నేను ఫినిష్ చేశాను. ఏమండి, ఇక్కడ స్త్రీలు, కుటుంబాలు కలిగిన స్త్రీలు, బాధ్యతలు కలిగిన పురుషులు ఉన్నారు. ప్రతిరోజు దినచర్యలో మీరు రాత్రి మీరు పడుకునేటప్పుడు, ఈ రోజు దేవా నువ్వు నాకు అప్పగించిన పనిని చక్కగా చేశాను, ఇట్ ఇస్ ఫినిష్ అని చెప్పగలరా? నా ఈ రోజు నా ధర్మం అంతా నేను పర్ఫెక్ట్ గా చేశాను, ఈ రోజు నువ్వు నాకు అప్పగించిన పనిని నేను న్యాయంగా చేశాను, హేతుబద్ధంగా చేశాను, నిర్ణయాత్మకంగా చేశాను, మాదిరిగా చేశాను, ఏది నేను మిస్ చేయలేదు ప్రభువా అని రాత్రి పడుకునేటప్పుడు దేవుడు చెప్పగలరా? అది నీ జీవితంగా మారాలి. అంతేగాని రాత్రి మనం పడుకునేటప్పటికి తెల్లారి కుక్కరేం పెట్టాలి, కూరేం వండాలి, బజార్కి ఎప్పుడు వెళ్ళాలి, నెక్స్ట్ డే ఏంటి, వీటితోనే తలంపులతోనే నీ జీవితం చచ్చిపోతా తప్ప, ఈ రోజు జరిగిన క్రియలను ఒకసారి పునరాలోచన చేసి ఇదిగో నేను ఈ పనిని పర్ఫెక్ట్ గా ముగించారా లేదా, దీన్ని నేను ఎలా సరి చేసుకోగలను అని ఆలోచించగలగాలి. యేసు ప్రభువారు ఆ మాట చెప్పేటప్పుడు చెప్తున్నాడు, హీఈస్ ద మ్యాన్ ఆఫ్ కంప్లీషన్, పర్ఫెక్ట్ మనిషి, సంపూర్ణుడైన క్రీస్తు మనకి ఈరోజు చెప్తున్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నాడంటే దేన్ని జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన యొక్క పరిచర్య అన్నిటినీ కూడా ముగించగలిగిన పరిచర్య. నీ జీవితం పట్ల కూడా ఆయన సంపూర్ణ ప్రణాళిక వేయగలిగిన వాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని పక్షిగా ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నంబర్ వన్, మొదటిది ఏం జ్ఞాపకం చేసుకుంటాం? ఆయన పేరును జ్ఞాపకం చేసుకుంటాం. రెండవది, ఆయన చేసిన క్రియలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటాం. మూడవ విషయం చూద్దాం. దానిలోనే ఏమిటి ఆయన చేసిన క్రియలు? ఒకటి సృష్టి, రెండు స్వస్థత, మూడు రక్షణ ప్రణాళిక, నాలుగు పరిచర్య. కంప్లీషన్ గా చేసుకున్నటువంటి ఆయన మినిస్ట్రీ, అప్పగించిన పనిని నెరవేర్చడం. ఇప్పుడు మూడవ అంశం చూద్దాం. ఆయన్ను మన జ్ఞాపకం చేసుకోండి అనేటప్పుడు మూడో విషయం ఏంటంటే ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి. నేను జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి చూద్దాం, ఎఫ్సి పత్రిక 3:19 అమ్మా ఒకసారి పరమగీతాలు తీయండి. పరమగీతాలు 1:4 పరమగీతాలు 1:4 నన్ను ఆకర్షించుము, రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకొనెను. ఎవరిని బట్టి, ఎవరిని బట్టి అని చెప్తున్నాడు ఆయన? నిన్ను బట్టి మేము ఏం చేస్తాం? సంతోషించి ఉత్సహిస్తాం. ఏమిటి ఆయనకున్న గొప్పతనం చెప్పండి? ఆ రాజును బట్టి ఏమిటి సంతోషం అంటే, ఎప్పుడైనా ఒక మనిషిని బట్టి మీరు ఎప్పుడు ఆనందిస్తారు, ఎప్పుడు సంతోషిస్తారు? ఆ మనిషి మంచోడైనప్పుడా చెడ్డోడైనప్పుడా? ఆ మంచితనంలో ఆ ప్రేమ ఎప్పుడైతే ఉంటుందో ఆ ప్రేమను పొందడానికి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తారు. దేవుని యొక్క ప్రేమ మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది అయి ఉంది. చూద్దాం ఎఫ్సి పత్రిక 3:19. ఎఫ్ఎస్సి 3:19 జ్ఞానమునకు మించినటువంటి క్రీస్తు ప్రేమను తెలుసుకోవటానికి ఒకసారి మాటని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్కువ సార్లు చదవండి. కీప్ ఆన్ స్టడీ. ఏం చెప్తుంది? జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారు కావాలనని ఏం చేస్తున్నాడు భక్తుడు? ఆ దేవుని ప్రేమ తెలుసుకోవటానికి మీకోసం నేను ప్రార్థన చేస్తున్నానని చెప్తున్నాడు. అంటే చాలా మందికి ఏం తెలీదు, ఆయన ప్రేమను తెలుసుకోవటం అవ్వదు, తెలుసుకోలేరు. ఏమిటి అని అంటే ఎవరైనా వచ్చి మీరు దేవుని కొరకు వచ్చారు కదా, ఎందుకు వచ్చారు అని అడిగితే ఏం చెప్తారు చెప్పండి? ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి వచ్చారని ఎవరైనా చెప్తాడా? నాకు జబ్బు తగ్గించాడు, క్యాన్సర్ తగ్గిపోయింది, నాకు ఎయిడ్స్ తగ్గిపోయింది, మా అబ్బాయి పెళ్ళి అయిపోయింది, అసలు పిల్లలు పుట్టాలనుకుని నా పిల్లలు పుట్టారు అందుకు నమ్మాను. ఈ క్రియలను బట్టి మీరు కాదు, ఆయన ప్రేమను నిజంగా మీరు తెలుసుకోవటానికి కూడా మీకు మనసు తెరవబడాలి. అది ప్రార్థన. ఎందుకంటే ఆయనలో ఉన్న ఆ లక్షణమే ప్రేమ. దేవుని యొక్క సంపూర్ణమైన ప్రేమ లోకానికి వెల్లడి చేసినటువంటి ఆ పరిపూర్ణత ఆ యేసు ద్వారా ప్రత్యక్షపరచబడింది. కాబట్టి దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని బైబిల్ చెప్తా ఉంది. రోమ పత్రిక 8:35 కూడా, రోమన్స్ 8:35. క్రీస్తు ప్రేమ నుండి మనలో, అంటే ఆ ప్రేమ ఎంత పెద్దది, ఎంత గొప్పది, ఎవరిని తీసేయగలదా? రోమ 8:35 ఆయన ప్రేమ నుంచి మనల్ని తీయగలిగిన వాడెవడో లేడు అని చెప్తున్నాడు. అంటే ఎంతో గొప్పగా దేవుని యొక్క ప్రేమ మనిషి జీవితంలో, విశ్వాస జీవితంలో సంపూర్ణంగా అవడానికి దేవుడు ఆలోచిస్తున్నాడు. నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఆయన యొక్క గొప్ప ప్రేమను మనకు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దేవుడు లోకాన్ని ఎలా ప్రేమించాడట, అందుకొరకు ఏం చేశాడట, ఆయన తన అద్వితీయ కుమారుడైన యేసుని మన కోసం ఏం చేశాడు, ఆయన ఇచ్చేశాడు, సంపూర్ణంగా సమర్పించేశాడు. కాబట్టి దేవుని యొక్క ప్రేమను మనం గుర్తు చేసుకోవాలి. నాలుగో విషయం చూద్దాం. మొదటిగా ఆయన యొక్క పేరు, రెండు ఆయన చేసిన మంచి క్రియలు, మూడు ఆయన ప్రేమ, నాలుగు ఆయన చేసేటువంటి ఆయన పరిస్థితులన్నింటినీ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. విలాపవాక్యాలు 3:19. విలాపవాక్యములు ఎక్కడుంటుందో తెలుసా? తెలుసా? తీయండి. విలాపవాక్యములు 3:19. నా శ్రమను, నా దురవస్థను నేను తాగిన మాసిపత్రిని, చేదును. అబ్బా, ఆ మాట ఒకసారి మనం చదివేటప్పుడు ఎలా ఉంటుందంటే, రే నేనేం బాధపడ్డానో మీకేం తెలుసురా, నన్ను జ్ఞాపకం చేసుకుంటారా, అరే నేను పడ్డ శ్రమ ఇంతంత కాదురా, నా బాధ ఏంటనుకుంటున్నావురా అని చెప్తున్నటువంటి మాట. ఆయన చెప్తున్నాడు నా శ్రమ, దురవస్థ, తాగిన మాసిపత్రి అంటే ఏంటి, భయంకరంగా ఉంటుందండి చేదు, అది జ్ఞాపకం చేసుకో. అంటే తన శ్రమను మనుషులు చూసుకోండి అని చెప్తున్నాడు. నాలుగోదిగా ఆయన మన కొరకు చేసిన, పడిన శ్రమను జ్ఞాపకం చేసుకోండి. ఏమండి, మీరు ఎప్పుడైనా ఎవరి కోసమైనా శ్రమ పడితే మీరు ఎలా ఆలోచిస్తారు? కూతుంత శ్రమ, కూతుంత సహాయం చేశారనుకోండి, లేదా కాసింత సహాయం చేశారనుకోండి, ఓ చిన్న పిసరంత హెల్ప్ అలా చేశారనుకోండి, ఏం చెప్పుకుంటారు, నేను మీకు ఎంత చేశాను, మీరు అసలు నన్ను ఏమైనా పట్టించుకుంటున్నారా అనిలాగా మనం మాట్లాడతాం. అదే మీరు వాళ్ళ కోసం శ్రమ పడితే ఎంత మాట్లాడతారు, వాళ్ళ కోసం మీరు శ్రమ పడితే అసలు అలాగే ఎప్పుడు పడ్డం ఏంటి, అవకాశమే లేదు. ఏమన్నా అయితే శ్రమ పెట్టి మనం సుఖపడతాం కానీ మనం ఎప్పుడైనా శ్రమ పడతామా? మొన్న ఒకరోజు ట్రైన్ లో ప్రయాణం చేస్తుంటే నా కింద చాలా మంది, బాగా రష్ గా ఉంది ట్రైన్, ఈ బస్సుల స్ట్రైక్ వల్ల చాలా కష్టంగా ఇబ్బంది పడుతున్నారు. ఆ సమయంలో నేను పడుకున్నాను, నేను లేచి సార్ మీరు పైన కూర్చోండి అన్నాను. ఒక ఆయన ఎక్కాడు, కూర్చో జరగండి సార్ అని మళ్ళీ ఇంకొకటి ఎక్కించారు. ముగ్గురు, నలుగురు, ఐదుగురు, ఆ ఉన్నదే నలుగురికి, ఐదుగురు కూర్చున్నాం. బాగా టైట్ అయిపోయింది, ఇంకా ఎలాగంటే కాళ్ళు చేతులు నలిగిపోతున్నాయి. అలా కాదు పని చేద్దామని చెప్పి సగం దూరం వెళ్ళాక నేను దిగిపోయి కింద ఇంకొక ఆవిడంటే ఆవిడ మీరు కూడా పైకి ఎక్కడన్నాను, ఆవిడ పైకి ఎక్కి కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఐదుగురు హాయిగా కాసేపు కూర్చున్నారు, వాళ్ళు నిద్రపోయారు ఆల్రెడీ, ఏ గంటలోపే నిద్ర వచ్చేస్తుంది, నరిసిపోయారు చాలాసేపు. సగం ఇంకా నా ట్రైన్ స్టేషన్ దగ్గరికి వచ్చేస్తుంది అనేటప్పుడు నేను మామూలుగా నిలబడున్నాను, కాసేపు స్తుతించుకుంటున్నాను. ఒక ఆయన కింద ఉన్న ఆయన చూసి దొన్నపోతులాగా నిద్రపోతున్నారు, ఆయన ఏమో కింద నుంచుంటే మీరు పైకెక్కి ఏం సుఖపడుతున్నారా అన్నాడు. టప్పును ఉలిక్కుపడి లేచి ఆయన, సార్ మేము గడిసేపు కూర్చున్నాం కదా సార్, మీరు పైకి రండి సార్ అని. అక్కర్లేదు, నెక్స్ట్ డే నా దిగిపోతాను, అందుకని ఏం పర్లేదండి, మీరు మీరు సంతోషంగా వెళ్ళండి, మీ ప్రయాణం సుఖవంతమవును గాక అని చెప్తే అప్పటికే చిన్న సువాస చెప్పాడు అయిపోయింది కంటే వాళ్ళు ఏం మాట్లాడలే, నేను దిగిపోయాను నా ట్రైన్. కొద్దిసార్లు కొంచెం మనుషుల కోసం శ్రమ పడితే మరి ఎవరైనా అప్పుడు నా టైంలో నన్ను చూసి బ్రదరో నీలాంటి వాళ్ళు అన్నారు అనుకోడు, అప్పుడు నాకు ఎలాగుంటుంది అసలు నిజంగా మీరు ఏం త్యాగం బ్రదర్, అసలు ఏంటి మీరు ఎంత కష్టపడ్డారు బ్రదర్, వాళ్ళందరినీ సుఖపెట్టాలని మీరు శ్రమ పడ్డారా అంటే ఆ చిన్నపాటి పోగొట్టు ఎలా ఉంటది. ఈలోపు ఎవడం తీసి ఏరా నేను ఫస్ట్ ఎక్కాను నాకు ఎవరైనా సీటు దానికి ఇచ్చేయండి అన్నాడు అనుకోండి, అప్పుడు చేసిన దానికన్నా ఆడన్న మాట మనకి ఎలా ఉంటది, ఇంత చేస్తే గుర్తించబోగా. మేలు చేసి మీరు కీడు అనుభవించడం గురించి ఎప్పుడు కూడా ఎదురు చూడండి, కీడు చేసి మేలు అనుభవించే పరిస్థితి ఎలాగో ఉండదు కాబట్టి శ్రమ పడట దేవుని ఉద్దేశ్యం, దేవుని యొక్క చిత్తం. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి, ఇప్పుడు ఆయన మన కొరకు పడిన శ్రమను జ్ఞాపకం చేసుకోండి అని బైబిల్ చెప్తుంది. మత్తయి సువార్త 27:34 Matthew 27:34 చేదురు కలిపిన ద్రాక్షరసమును ఆయనకు త్రాగనిచ్చరు గాని ఆయన దాన్ని రుచి చూచి ఇందాక విలాప వాక్యాలు ఆయన చెప్తున్నాడు, చేదుని జ్ఞాపకం చేసుకోండి బాబు అన్నాడు. అంటే ఇప్పుడు ఏం జ్ఞాపకం చేసుకోమని, ఆల్రెడీ ఆయనకి ఇచ్చిన చేదు, ప్రతిరోజు పొద్దున్నే మీకు ఒక చేదు గుళిక వేసుకోమన్నావు అనుకోండి, మాత్ర చేదు మాత్ర. ఎంతమందికి ఎన్ని రోజులు వేసుకుంటారు, నీ జీవితకాలం వేసుకోవాలి, ఇది భయంకరమైన చేదు ఉంటుంది, నోట్లో ఎలాగానే చేదు అయిపోద్దని నేను మా పాపకు చెప్పాను, అమ్మా టాబ్లెట్ వేసుకుంటాడు గొంతులో వేసుకో మాకు, నాలుక మీద పెట్టి నీళ్లు మింగు తొందరగా వెళ్ళిపోద్ది అని. ఆ కొంతమంది నోరు తెరిచి లోపల పెట్టుకోవడం అలవాటు కదా, ఎందుకు వేసుకోకూడదు అని అడిగితే చెప్పింది ఏంటంటే ఆ టాబ్లెట్ గొంతులో ఉన్న చిన్నపాటి తేమకు కరిగిన తర్వాత నువ్వు ఎన్ని నీళ్లు మింగినా ఆ ప్లేస్ లో ఆ టాక్సిటీ పోదు. నాలుక మీద అనుకోండి ఈ టేస్ట్ బడ్స్ ఉన్నాయి కదా, రుచి బొగ్గలు ఉంటాయి, అవి మీరు తాగుతున్న పదార్థాన్ని బట్టి అది వాష్ చేసుకుంటాయి, అక్కడ ఉండవు కాబట్టి అవి అంటుకుపోతాయి. రెండోది నువ్వు అలా మింగిన తర్వాత అది వెళ్ళి టాబ్లెట్ అడ్డం పడింది అనుకో అక్కడికి వెళ్ళి, ఆ తర్వాత మేము అడ్డం పడాలి నీకు, చాలా ప్రమాదాలు జరుగుతాయి, అందుకని నాలిక మీద పెట్టుకుని మింగడం నేర్చుకోవాలి, అది మాత్రం వేసుకునే పద్ధతి అని. చేదు రోజు ఒక సీసా ఇచ్చి తాగింది తాగింది అన్నా అనుకోండి, ఎన్ని రోజులు తాగుతాం నిజం తెలుసా, పొద్దున్న లేచి కాఫీ తాగడం ఎంతమందికి అలవాటు, టీ తాగడం ఎంతమంది అలవాటు, అలా చేదు తాగడం ఎవ్వడికి అలవాటు ఉండదు. యేసుక్రీస్తు వారు లేచిన వెంటనే ఈ రోజు ఇప్పుడు నేను ఏం పడాలి రా బాబు అని తండ్రి దగ్గర ఎదురు చూస్తూ ఉండేవాడు, ఆ చేదు తీసుకోవటానికి ఆయన ఎప్పుడు కూడా ఇష్టంగా ఉండేవాడు. జ్ఞాపకం చేసుకోండి ఆయన శ్రమ, ఆయన నీ కొరకు పడిన శ్రమ. ఈరోజు నువ్వు సుఖపడ్డావంటే నీ శ్రమ అంతా ఎవరు తీసుకున్నారు, నీ పని అంతా ఆయన తీసుకున్నాడు. ఈరోజు నువ్వు సంతోషిస్తున్నావు అంటే ఆ వేదన అంతా ఎవరి దగ్గర ఉంది, నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు అంటే వేదన అంతా ఎవరి దగ్గర ఉంది, జ్ఞాపకం చేసుకోండి ఆయన సిలువ ఎక్కిన రోజు మాత్రమే శ్రమ పడలేదు, ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ ఏ క్షణం ఆయన పరిచర్య ప్రారంభించి ముందుకెళ్తున్నప్పుడల్లా ఆయన దానిలో శ్రమ పడుతూనే వచ్చాడు. ఏ రోజు ఆయనకు నువ్వు అనుకున్న ఆ ఉల్లాసం ఆ సంతోషం ఆనందం ఆ చీర్స్ జాయ్ ఏమీ లేదు, మనల్ని సంతోషంగా ఉంచడం కోసం ఆయన ఎప్పుడు కూడా శ్రమను చేశాడు, జ్ఞాపకం చేసుకోవాలి. ఐదో విషయం కదా, ఆయన రిజరక్షన్, ఆయన తిరిగి లేచినటువంటి ఆయన యొక్క పునరుద్ధరణ శక్తిని ఎప్పుడు కూడా మనం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోండి. 2 Timothy 2:8 తిమోతికి రాసిన 2:8 2 Timothy 2:8 నా సువార్త ప్రకారము దావీదు సంతానంలో పుట్టి మృతుల నుండి లేచిన యేసు క్రీస్తును జ్ఞాపకం చేసుకోండి. ఎవరిని పడితే వాళ్ళని జ్ఞాపకం చేసుకోవటం వల్ల ఉపయోగమే లేదు, తెల్లారి లేచి మీ తాత ఫోటోకు దండం పెట్టేసి అక్కడ బ్రెడ్ పెట్టేసి అగరబత్తులు పెట్టేసి దండలు వేసేసి అమ్మా మా నాన్న మా మూల పురుషుడు మా పితృడు మా పితృరాలు ఏమక్కర్లే. ఎందుకంటే దావీదు సంతానంలో పుట్టి అని ఎందుకు మెన్షన్ చేశాడంటే ఎవరే బాబు చాలా మంది పుట్టారు చచ్చిపోయారు ఎవరు లేగలేదురా, ఈయన ఒక్కడే లేచాడు జ్ఞాపకం చేసుకోండి. దట్స్ వాట్ ఇస్ రిజరక్షన్. ఈ రోజు నువ్వు ఎంతో మందిని జ్ఞాపకం చేసుకుంటావు పొద్దున్న లేచిన వెంటనే ఏదో రండి మీ దయవల్ల ఏదో ఆయన దయవల్ల ఏదో అలా అని. నేను ఒక ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేయడానికి వెళ్తున్నప్పుడు ఆయన అన్నాడు, నిజంగా పాస్టర్ గారు ఇదిగోండి ఈయన దయవల్ల మేము ఇక్కడ నిలబడ్డాం అన్నాడు. ఈయన ఎవరండి అన్నాడు, అంటే ఈ స్థలం కొనిపించిన ఆయన ఈయనండి అన్నారు. ఓహో ఈ భూమి మీదా అన్నారు. అదే లేదండి, నాది కాదండి. మరి మీరు ఎలా కొనిపించారండి? ఏంటే అప్పుడు అందరూ కొంటున్నారండి, ఇది కూడా ఉపయోగపడుతుంది కొన్నానండి. కమిషన్ ఏజెంటా అన్నాను. అచ్చా మీరు అలాగనే సరేటండి బాబు. కాదండి, నాకు ఈయనంటే ఇష్టమండి, అందుకని మా పక్కన ఉంటారని కొన్నానండి. ఏ లాభం లేకుండానే మీరు మధ్యలో దూరారా చెప్పండి అన్నాను. లేదని చెప్పండి, ఉంటదా ఉండదా? అనా పైసా లాభం లేకుండా ఎవడన్నా మధ్యలో ఉంటాడా? మాట పడడానికి ఎవడన్నా ఇష్టపడతాడా? లేదండి కదా. ఈరోజు మీరు ఆయన దైవాలో లేరు. దేవుడు భూమి మీద ఒక శాశ్వత చిరునామా ఇవ్వాలని ఇతని గురించి ఆలోచించాడు. అప్పుడు మిమ్మల్ని సాధనంగా వాడుకున్నాడు. అందుకని అంతేగాని ఈయన్ని మీరేమి జ్ఞాపకం చేసేసుకుని ప్రతిరోజు ఇంటికి ఆయన పేరు పెట్టుకోవాల్సిన పనేవి లేదు. తిరిగి లేచాడు, అందుకు ఆయన జ్ఞాపకం చేసుకో. దావీదు సంతానంలో ఎవరు లేవలేదు. చాలా మంది అనుకున్నారు మేము 100 సంవత్సరాలు బతుకుతాం, 2000 సంవత్సరాలు బతుకుతాం అనుకున్నాడు. ఎవడు బతకలేదు, చచ్చిపోయిన అందరూ యువకులు వచ్చేసినాయి. ఈయన మాత్రం శరీరమే కనబడకుండా తిరిగి లేచాడు. కాబట్టి ఆయన పునరుద్ధానాన్ని ఇప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఫిలిప్పీ 3:10, ఫిలిప్పీలు రాసిన పత్రిక 3:10 ఫిలిప్పీస్ 3:10. ఏ భేదము చేతనైనను, ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవాలని ఆయన మరణ విషయంలో సమాన అనుభవము గలవాడునై. పౌలు చెప్తున్నాడు ఎలా ఎలాంటి అనుభవం కావాలి? మీరు కూడా ఆయనలాగా చచ్చిపోయారు అనుకోండి, జాగ్రత్తగా రండి. వాక్యం మీరు బాగా అర్థం చేసుకోవాలి. క్రీస్తులాగా చనిపోవటానికి ప్రతిరోజు ఆ హ్యూమిలిటేషన్స్ కి సిద్ధపడినట్లయితే, ప్రతి క్షణము మీరు దుఃఖపడినట్లయితే, ప్రతి క్షణము ప్రేమతో చూపడినట్లయితే, క్రీస్తులాగా జీవించి శ్రమపట్టడానికి మీరు సిద్ధపడినట్లయితే, మీకు దొరికే ఒక ఆశీర్వాదం ఏంటంటే మీరు కూడా పునరుద్ధానంలోకి వస్తారు. మీరు మరణించినా తిరిగి లేస్తారు, లేపబడేటట్లు దేవుని సహాయం దొరుకుద్ది. అందుకే పౌలు తన ఆశను, సంకల్పాన్ని ఆయన జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఆ విషయాన్ని చెప్తున్నాడు. కాబట్టి ఆయన ఎత్తబడుట, ఆయన లేపబడుట అనే విషయాన్ని గుర్తించి క్రీస్తు కొరకు మీరు లేపబడడానికి ఎప్పుడు కూడా సిద్ధపడండి. అది దేవుని యొక్క విశ్వాసం, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క సంపూర్ణత, పునరుద్ధాన శక్తి. అందుకే మనము పునరుద్ధానుడైన క్రీస్తుని ప్రకటిస్తున్నాం, అంతేగాని మరణించిన వారిని కాదు. ఇప్పటి వరకు భక్తి చేస్తున్న వాళ్ళందరూ కూడా లీలలో అన్నారు కొంతమందిని, ఆ తర్వాత వారందరూ కూడా పరమపదించారు అన్నారు మరికొంతమందిని, ఆ తర్వాత వాళ్ళు వస్తారో లేదో తెలియని చరిత్రలో పురాణాలు మారిపోయినాయి. కానీ క్రీస్తు అయితే తిరిగి లేచి వారంటీ గ్యారంటీ తిరిగి వస్తానని చెప్పాడు. కాబట్టి నీకు నమ్మాల్సింది ఆయన యొక్క పునరుద్ధరణ శక్తిని నమ్మాలి. నంబర్ 6, మొదటిగా ఆయన సృష్టి, ఆయన పేరు నమ్మాలి. 2, ఆయన క్రియలు నమ్మాలి. 3, ఆయన ప్రేమ నమ్మాలి. 4, ఆయన పడిన శ్రమలు నమ్మాలి. 5, ఆయన పునరుద్ధరణ శక్తిని. 6, ఆయన చేసిన ప్రతి అద్భుతాన్ని నమ్మాలి. ప్రతి ఆశ్చర్యక్రియని మనం నమ్మాలి. ఎఫ్సి పత్రిక 2:10 అనేక అంశాలు 1-13 ఉంటాయి. కానీ ఒక్క మాట మనం చదువుకుందాం. ఎఫ్సి పత్రిక 2:6 కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోయే యుగం ఆయన మనకేం చేశాడో తెలుసా? మీరు ఈ అధ్యాయంలో ఈ 14 వచనాలను కనుక మీరు చదివినట్లయితే, ఆ 13 వచనాల్లో ఆ క్రీస్తు యొక్క సమాధానము, సంపూర్ణము, ఆయన క్రియ ఏంటంటే దూరంగా ఉన్న మనల్ని దగ్గరగా చేసేసాడండి. దూరస్తులను సమీపస్తులుగా చేశాడు. ఆ గొప్ప కార్యం యేసుప్రభు వారి దగ్గర జరిగింది. అక్కడ చూడండి 13, ఆయన ఆయనను మునుపు దూరస్థులమైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన ఏమయ్యారు? ఎవరికి? దేవునికి సమీపస్తులుగా మారారు. యువర్ క్లోజ్ టు గాడ్. ఈ విషయం వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఏదో గుడికి ఎవరైనా వెళ్ళినప్పుడు, అర్చన చేసినప్పుడు, ఆ తీర్థం పుచ్చుకున్నప్పుడు, అక్కడ ప్రసాదం తీసుకున్నప్పుడు, లేక ఆ అర్పణలు అర్పించినప్పుడు మాత్రమే వాళ్ళు మేము దేవునికి దగ్గరగా వచ్చాము అని అనుకుంటారు. ఈ మధ్య అంబికా దర్బార్ వాళ్ళు చెప్తున్నారు ఏంటట, భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది పొగ. అంతే కదా, కాలిస్తే వచ్చే పొగ. ఈ పొగలోనే ఏముందట? రిలేషన్షిప్ టు గాడ్. నిజమా? ప్రార్థన ధూపము అన్నాం కాబట్టి ఆడ అది ఎత్తుకున్నాడు. దేవునికి స్తోత్రం, వాళ్ళు ప్రభు నమ్మారు, విశ్వసించి దేవుని అందు విశ్వసిస్తున్నారు ఈరోజు అంబికా వాళ్ళందరూ. ఈరోజు దేవుని కృప ఏంటంటే దేవునికి మనము దగ్గరగా అవ్వగలిగేటట్లు, దూరంగా ఉన్నారని మనల్ని దగ్గరికి. ఏమండి మీరు ఫీల్ అవ్వద్దు, ఒక చిన్న మాట చెప్తారు. ఈ ఆంధ్రప్రదేశ్లో, క్షమించండి, భారతదేశంలో ఈ కులభావం చాలా ఎక్కువగా ఉంది, ఈ క్యాస్టిజం చాలా ఎక్కువగా ఉంది. అప్పర్ క్యాస్ట్, మిడిల్ క్యాస్ట్, లోవర్ క్యాస్ట్, ఇంకా అంటే దాన్ని నిమ్న జాతీయులు అనేస్తున్నారు, షెడ్యూల్డ్ కాస్ట్ ట్రైబ్స్ కింద వరకు తీసుకుపోతున్నారు. ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చేటోడికి ఓసీ ఎస్సీ బీసీ ఏమైనా ఉన్నాయా, ఎఫ్సీ ఏమైనా ఉన్నాయా? సమీపస్తునిగా చేసేసాడు ఆయన. ఏ కాస్టు లేదు, నువ్వే ప్రాంతం లేదు. నువ్వు ఎవడైనా వచ్చి ప్రభా నేను కూడా మీ ఊరే ఎరుసలేమే అన్నావు అనుకోండి, ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళినట్టు కూడా రా, నువ్వు రా అంటాడు. ఎందుకు? నువ్వు ఎరుసలేములో పుట్టావా, మట్టి తెచ్చావా, అక్కడ నీళ్ళు తాగావా, అక్కడ బాప్తిసం మునిగావా, చూడడానా క్రీస్తు రక్తంలో నువ్వు కరగబడ్డావు లేదా ఒక్కటే ఆలోచన. కాబట్టి క్లోజ్ చేసేస్తాడు ఆయన, దగ్గరకు తీసేసుకుంటాడు ఆయన. ఆ దగ్గరకు తీసుకున్న ప్రేమ యేసు ద్వారా మనకి సమీపస్తులుగా మారింది. లేకపోతే మీకు తెలుసో తెలియదో, అంబేద్కర్ మహాశయుడు జీవించిన కాలంలో ఆయన చూపించినటువంటి వర్ణ వివక్షత, కుల వివక్షత మధ్య ఆయన పడిన శ్రమ ఇంతంత కాదు. బావిలో నీళ్లు తాగడానికి అర్ధరాత్రి మిట్ట మధ్యాహ్నం ప్రజలందరూ నిద్రపోయే వేళ వాళ్ళు వెళ్ళాలి. సుకారుని బావి దగ్గర జరిగిన పరిచర్య జరిగింది. వాళ్ళ అడుగులు ఎక్కడైనా కనపడతాయేమని వెనక తాటాకులు కట్టేవారు. ఆ జాతి కనపడకుండా. కానీ విచిత్రం ఏంటంటే అదే జాతిలో పుట్టిన అనేక మంది ప్రజలు మొట్టమొదటి ప్రభుని విశ్వసించారు. పెంట కుప్పల మీద ఉన్న వారిని దేవుడు పైకి లేవనెత్తాడు. వారికి రిజర్వేషన్ అనే చట్టబద్ధత కలిగించాడు. దాని ద్వారా వాళ్ళు రాజ్యాలు నిలేవారిగా చేశాడు. ప్రభుత్వాలను ఉన్నత పొజిషన్లో నుంచోబెట్టారు. కేఆర్ నారాయణ గారు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పనిచేయడానికి ఆయన ఉపయోగపడింది. ఇట్స్ ఎ గాడ్స్ మిరకల్. పెంట కుప్పల పెంటల మీద ఉన్న బ్రతుకులు వాళ్ళు ఒక్కసారి నిజానికి ఊరికి చివర పెంటను పోస్తారు, తీసుకెళ్లి చెత్తంతా తీసుకెళ్లి ఊరు బయట పోస్తారు. ఆ పక్కనే ఉంటాయి ఈ కాలనీలు, తక్కువ స్థాయి వారు, వాళ్ళకి ఊర్లోకి రానివ్వకుండా దూరంగా దూరంగా. కానీ దేవుడు ఏం చేశాడు చెప్పండి, ఇప్పుడు దగ్గరగా తీసుకొచ్చేసాడు. ఇక్కడ అప్పర్ క్యాస్ట్ లేదు, లోవర్ క్యాస్ట్ లేదు, క్యాస్ట్ ఫీలింగ్ అసలే లేదు. ఒక పెళ్లికి తప్ప మనం మిగిలినట్లు బానే ఉంటాం. కానీ క్రీస్తుకి పెళ్లి లేదు, వ్యక్తి లేదు, ఎవరైనా ఒకేలాగా ఉంటాడు. జాగ్రత్త, ఆయన చేసినటువంటి ప్రతి అద్భుతం ఏంటంటే దగ్గరకు తీసుకున్నటువంటి అద్భుతం. నీవు ఎప్పుడు కూడా గుర్తించాలి. ఆఖరిగా ఏడో అంశాన్ని, అపొస్తల కార్యాలు 20:35 అపొస్తల కార్యాలు యాక్ట్స్ 20:35 20:35 మీరు ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలనని, పుచ్చుకున్నట కంటే ఇచ్చుట ధాన్యమని. ఆగండి ఆగండి, ఇక్కడ చాలా మందికి ఈ వాక్యం, నాకు ఒక పాస్టర్ గారు కానుకల పండుగ అని ఒకటి పెట్టేసుకుని దండుకోవడానికి ఆ హడావుడు ఈ వాక్యం చెప్పేస్తున్నాడు అని చెప్తుంటే నేనన్నాను, నేను యాక్సిడెంటల్ గా అక్కడ ఉండడం జరిగింది. పాస్టర్ గారు బలి వాక్యం తీశారండి, ఎప్పుడు ఎలాంటివి చెప్పరు. ఏం చెప్తున్నాడు ఇక్కడ, పుచ్చుకున్నట కంటే ఇచ్చుకున్నట దాన్ని. అంటే ఏమని అప్పుడు ఇవ్వాలి, విరివిగా ఇవ్వాలి, ఎక్కువ ఇవ్వాలి, అధికంగా ఇవ్వాలి, ఉత్సాహంగా ఇవ్వాలి, సంతోషంగా ఇవ్వాలి, నిశ్చయించుకున్న దానికంటే ఎక్కువ ఇవ్వాలి, ప్రతి వారం దాచి ఇవ్వాలి. ఇవ్వడం మొదలెట్టాడు ఆయన. అన్నాడు కదా, నేను వచ్చేటప్పుడు మీరు ప్రతిసారి దాచుకుని వారంలో కొంత చందా ఇవ్వండి అని, అందుకే ప్రతి వారం బాగా దాయండి, ఎక్కువ దాచి సంఘానికి తెచ్చి పాస్టర్ చేతిలో పెట్టండి అన్నాడు అని చెప్పాను. ఏమంటే అక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మీరు హైలైట్ చేయాల్సిన వర్డ్ అది కాదు, యేసు చెప్పిన మాటలు. అక్కడ చూడండి ఏముంది, ఇప్పుడు ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు ఎన్ని, అది ఒకటేనా? ఏది పుచ్చుకోండి ఇచ్చుకోండి అనేది అది ఒకటే చెప్పాడైనా? ఏం చెప్పాడు, బోల్డ్ చెప్పాడు. బాబు మీరు హైలైట్ చేయాల్సింది యేసు క్రీస్తు వారి మాటల్ని, ఆ మాటల్ని చెప్పమని లేదు అక్కడ. ఇప్పుడు నువ్వు గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రతిరోజు ఆయన మాటను జ్ఞాపకం చేసుకో, ఆయన మాటల్ని జ్ఞాపకం చేసుకో. ఒక్క మాట చదివేస్తే నీకేమొస్తుంది, కొన్ని మాటలను చూడు, ఆయన ఏం చెప్తున్నాడు చూడు. ఆయన ప్రతిరోజు చెప్పిన ప్రతి బోధ చదవటానికి ప్రయత్నించండి. ఇక్కడ ఎవరైనా బైబిల్ చదవటానికి ఆసక్తి కలిగిన వారికి ఒక చిన్న చిట్కా చెప్తాను. మీరు చాలా మందికి అధ్యాయాలు చదవటం ఇంట్రెస్ట్, 4 అధ్యాయాలు, 5 అధ్యాయాలు, 1 అధ్యాయము, కీర్తనలు, ఇలా ఇలా మీరు మీ ప్యాటర్న్ ఒకవేళ బైబిల్ని సంవత్సరంలో పూర్తి చేయాలని ఏమన్నా కంకణాలు కట్టుకుంటే, ముక్కులు పెట్టుకుంటే, తాళ్ళు కట్టుకుంటే, ఈ మధ్య కడుతున్నారు కదా అందరూ, అలాంటి ఏమన్నా కొట్టుకుంటే మీ కర్మ మీరు పడండి. కాదు కానీ దేవుడు మాతో మాట్లాడడానికి మేము బైబిల్ చదవాలి అని అనుకుంటే, సంవత్సరంలో పూర్తి చేస్తే నీకేమైనా గిఫ్ట్ ఇస్తాడని, 20 సార్లు చదివేస్తే నీ పైకి వెళ్తే మెడల్ ఇస్తాడని, ఇక్కడ ఎవడని ఇస్తాడేమో అక్కడ ఎవడైన, అదేం లేదు. ఆ వాక్యం నీలో ఎలా పనిచేస్తున్నారో దాని మీద ఆధారపడి ఉండదు. కాబట్టి ఎలా చదవాలి అని అంటే, ప్రతిరోజు యేసు చెప్పిన మాటలన్నీ మీరు చదవడం ప్రారంభించండి. రిమైనింగ్ మీ బైబిల్ మీరు చదువుకుంటూ వెళ్ళిపోండి. ఎవ్రీడే మత్తయి సువార్త యేసు ప్రభువు చెప్పిన మాట మీరు చదవండి, యోహాన్ సువార్తలో చెప్పిన చదవండి, లూక్లో చదవండి, మార్కులో ఆయన చేసిన క్రియలు చూడండి. ప్రతిరోజు ఆయన మాటలు మాత్రం చదవకుండా మానకండి. అందుకే ఒక సులభతరమైనటువంటి బైబిల్ ఏంటంటే, పిల్లలకి మీరు ఇచ్చేటప్పుడు దేర్ ఇస్ ఏ హైలైటెడ్ బైబిల్ ఉంటుంది, అంటే యేసు చెప్పినటువంటి మాటలన్నీ రెడ్ లెటర్స్ తో కలర్ తో ప్రింట్ చేయబడి ఉంటాయి. అలాంటి బైబిల్ని మీరు పిల్లలకి ఇవ్వండి, వాళ్ళకి చెప్పండి ఎవ్రీడే బైబిల్ చదివేటప్పుడు మళ్ళీ ఏం చదవాలి వెళ్ళి ఆయన చెప్పినవని. మీలో ఒకరోజు కాకపోతే ఒకరోజైనా పౌలు మాటలు మీకు అర్థం కాకపోయినా జ్ఞానం కలిగిన వాడికే అర్థం కావు అంటాడు. ఒకసారి తిమోతి ఎవరు పేతురు చెప్పిన విషయాలు ఆ పౌలు గురించి అలాగే ఉంటాయి, కానీ ప్రభు చెప్పిన మాటలు ఆయన అరమరిక లేకుండా మాట్లాడతాడు, లింకులు లేకుండా మాట్లాడతాడు, కాంప్లికేట్ చేయకుండా మాట్లాడతాడు, సులభంగా మాట్లాడతాడు. కాబట్టి మీరేం చేయాలి, ఆయన మాటలను ఎప్పుడు కూడా చదువుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి, ఎప్పటికప్పుడు మనం వచ్చాయి. సో రెగ్యులర్ డివోషన్ లో మీరు ఎన్ని పోర్షన్స్ అయినా చదవండి, ఓటీ చదవండి, ఎన్టీ చదవండి, రెవల్యూషన్ చదవండి, కీర్తలు చదవండి, యేసు మాటలు చదవకుండా ముగించకండి. మత్తయి అయిపోయింది కదా, నాలుగు సువార్తలు అయిపోయాయి కదా అని వెళ్ళిపోకండి, అగైన్ యూ కమ్ బ్యాక్. ప్రతిరోజు చదవాలి యేసు చెప్పినటువంటి మాటల్లో కనీసం ఒక పది ఐదు అధ్యాయులు నాలుగు అధ్యాయులు ఆయన మాటలు ఉన్నాయి. అవి అలా చదువుతూ ఉంటే మీ హృదయాల్లో అవి మారుమోగుతాయి, మీ నోరు అది పలుకుద్ది, ఖచ్చితంగా మీ శరీరంలో భాగంగా మారుతాయి, అది మీకు ఉపయోగపడతాయి. జ్ఞాపకం చేసుకోవాల్సిన అక్కడదేంటి, ఆయన యొక్క మాటను జ్ఞాపకం చేసుకోండి. అందుకే ఆయన మాటల గురించి ఇర్మియా అంటాడు 15:16, ఇర్మియా 15:16, జెర్మియా 15:16, 15:16 15:16 ఈ మాటలు నాకు దొరకగా, అదే నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని తిన్నాను, సైన్యములకు అధిపతి యెహోవా దేవా నీ పేరు నాకు పట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషము, నా హృదయానికి ఏం చేస్తానంటే చెప్పండి, ఆయన మాటలు చాలా సార్లు సిన్సియర్ గా బైబిల్ చదివేస్తారు, నవ్విసుకుంటారు దేవుడు మీతో మాట్లాడినట్టు. టిఫిన్ తిన్నగా మర్చిపోయి మీరు తిన్నది గుర్తు చేసుకుంటారు, మీరు ముందు తిన్నది మర్చిపోతారు, లోకంలో పడిపోతారు. కానీ ఆ తిట్లు కోరికలు మాటలు సినిమాలు టీవీలు దినచర్య వెళ్ళిపోతుంది. ఈయన అంటున్నాడు నాకు బాగా ఆనందం సంతోషం కలిగించేది ఏంటో తెలుసా, నీ మాట దేవా, నీ మాట నాకు ఆనందం. నీకు ఎప్పుడైనా ఆ మాట చదివిన వెంటనే ఈ దినమంతా నాకు చాలిన మాటని నువ్వు ఆనందించడం నేర్చుకున్నావా, అది కోరుకుంటున్నాడు ప్రభు. ఈరోజు ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన ఆయన దగ్గరకు వచ్చి ఆయన నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే ఏడు అంశాలను గుర్తు చేసుకున్నావు. మొదటిది ఆయన నామము యొక్క విలువను కాబట్టి గుర్తు చేసుకోవాలి. రెండు ఆయన పనులను క్రియలను జ్ఞాపకం చేసుకోండి. మూడు ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకోండి. నాలుగు ఆయన మన కొరకు పడిన నీ కొరకు పడిన శ్రమను జ్ఞాపకం చేసుకోండి. ఐదు ఆయన నీ కొరకు తిరిగి లేచిన ఎత్తబడిన ఆ అద్భుతాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆరు ఆయన చేసిన ప్రతి ఆశ్చర్య అద్భుత మహత్క సూచక్రియలను మరకల్సిని జ్ఞాపకం చేసుకోండి. ఏడు ఆయన మాటలని జ్ఞాపకం చేసుకోండి. అంతేగాని రొట్టె దేంతో తయారు చేశారు, మెత్తగుంది ఏంటి, రాక్షసంలో తీపి లేదేంటి, పులుపు వచ్చినట్టుందే, ఇదేంటి గట్టిగట్టి తగులుతున్నాయి, ఇవి జ్ఞాపకం చేసుకోవాల్సింది కాదు. అది రక్తానికి సాదృశ్యముగా రక్తముగా శరీరానికి సాదృశ్యంగా రొట్టెగా మన దగ్గరకు వచ్చినప్పుడు ప్రార్థించిన వెంటనే అది శరీరంగా మారింది, అది రక్తంగా మారింది. అది నీ శరీరానికి ఆరోగ్యాన్నే కాదు నీ మనసుకు నెమ్మది, నీ జీవితానికి పరిపూర్ణత తీసుకొస్తుంది క్రీస్తు ద్వారా. జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేద్దాం.